బాళ్ళందరూ కూడా రూపములతో ఆయన్ని సేవిస్తూ ఉంటారు. ఈయన అందరి చేత సేవింపబడుతున్న యముణ్ణి చేతిలో గద, యమదండం, పాశ్యం మొదలైనవి ధరించి ఉన్నవాణ్ణి మహిష వాహనంతో పక్కన అది కనపడుతూ ఉండగా కనిపించేవాణ్ణి చూచి వీడు ఒడిగిపోతూ ఉంటే వీడి పాపాలన్నీ చిత్రగుప్తుడి ద్వారా అడిగి వారందరికీ రకరకాల శిక్షలు వేస్తూ ఉంటాడు. నాన్న, నేను ఇలాంటి శిక్షలు 15,000 జన్మల క్రితం నేను అనుభవించి చెబుతున్నానని చెప్తున్నాడు ఈ కుర్రాడు. నేను అసిపత్రవనం, కర్దమము అనేటటువంటి నరకం, కుంభీపాకం ఇటువంటి నరకాలన్నీ చూశాను. చాలా కాలం క్రితం 15,000 జన్మల క్రితం నన్ను ఒకసారి అసిపత్రవనం అనేటటువంటి ఒక నరకంలో వేశారు. దాని గల కారణం ఏమిటంటే 15,000 జన్మల క్రితం నేను మంచి గోసంరక్షకుడిగా పుట్టాను. ఆవుల్ని పెంచి పోషించేవాడిని. తిన్నగా ఉండక ఒకనాడు ఆవులు నీళ్లు తాగుతూ ఉంటే నడవండి, నేను గోశాలకు తొందరగా కొట్టి తోలేశాను. ఆ తోలిన పాపానికి నేను అసిపత్రవనం అనే నరకానికి వెళ్ళాను. అందుకే ఆవులు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, మంచినీళ్ళు తాగుతున్నా మనం తొందరపడి కోలకూడదు. రోజు గోమాంసం తినేవాడికి వచ్చే భయంకరమైన నరకాలు వర్ణించలేము. కలియుగంలో చెప్పారు గోమాంస భక్షకులకి తాత్కాలికంగా సంపదలు ఉంటాయట, కానీ చివరి రోజుల్లో రోగాలతోటో భయంకరమైన వేదనలతోటో శరీరం విడిచిపెడతారు. దానికి తగినటువంటి ఫలితం ఎలా అయినా అనుభవించక తప్పదు. మీరు అడగచ్చు కొన్ని చోట్ల గోమాంస భక్షణ చేస్తున్న చోట్ల సంపదలు ఉన్నాయి కదా అని. ఆ సంపదలకు కారణం ఆ గోమాంసం తినడం వల్ల కాదు, గోమాంస భక్షణ చేస్తున్న వాళ్ళ దగ్గరికి గోరక్షణ చేసే పుణ్యాప్తులు ఒక్కడు వచ్చినా వాళ్ళకి సంపదలు వస్తాయి. కలియుగంలో అలాంటి వాళ్ళు తాత్కాలికంగా సంపద పొందుతారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఉదాహరణకు అమెరికాలో మీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారన్నమాట. వాళ్ళకి సంపదలు వచ్చినా ఆ సంపదల వల్ల వాళ్ళు సుఖం పొందలేరు. కానీ ధర్మమూర్తులు లేని కొందరు ఇక్కడికి రావడం వల్ల వీరి వల్ల వారికి సుఖశాంతులు వస్తాయి ఎంతో ఎంతో. ఇటువంటి పుణ్యాత్మల వల్ల ఒక్క తులసి మొక్క వల్ల గంజాయి వలనే బాగుపడుతుంది. ఒక్క విల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుడి, ఆ గుడిలో మీలాంటి భక్తుల వల్ల ఇంత విశాల దేశం సుభిక్షం అవుతుంది. అసలు రహస్యం అది. ఇది సంపదకి మూల కారణం వీడు కాదు, వీళ్ళని బాగు చేస్తున్న మీరు లేదని చెబుతున్నారు. అందులో ఏ సందేహం లేకుండా ఆర్షధర్మపరాయణులు లేని మీరు యుగయుగాలు ఇక్కడికి వస్తున్నారు. వివేకానందుడు వచ్చాడు, అంత పూర్వం కూడా ఎంతోమంది మహాత్ములు వచ్చారు. ఇప్పుడు ఈ కాలిఫోర్నియాని కపిలారణ్యం అంటారని చాలాసార్లు మీకు చెప్పా. కపిలుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల సంపద తప్ప వీళ్ళ వల్ల కాదు. ఈ సంపదలు వాళ్ళ వల్ల మనం పొందుతాం. వాళ్ళు మాత్రం చేసిన పాపాలకు తగినటువంటి శిక్షలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించడం తప్పదు, అది వేరే విషయం. ఈయన చెప్పాడు 15,000 జన్మల క్రితం నేను గోవుల్ని నీళ్లు తాగకుండా తరిమాను, ఆ పాపం వల్ల అసిపత్రవనము అనే నరకంలోకి వెళ్ళాను. అసిపత్రవనము అంటే పత్రం అంటే ఆకులు, అసి అంటే కత్తి. చెట్లు ఉన్నాయట అక్కడ, ఆ చెట్లకు ఆకులు కత్తులు అనమాట. కత్తులే ఆకులుగా ఉన్నటువంటి చెట్లు అవి. జముడు పొదలు, బొమ్మ జముడు, నాగజముడు ఉంటే వాటి ఇలా ముళ్లతో ఉన్నటువంటి దుగ్గులు బయటకు వస్తాయి. అలాగే అక్కడ కత్తులు ఉంటాయి. వాటి మీద ఈ పాపాత్ముల్ని పర్రను వేసి నరికేస్తారు. యాతనా శరీరం యొక్క లక్షణం ఏమిటంటే దాని మీద పడగానే ముక్కలు అయిపోతుంది, పరమ బాధ కలుగుతుంది వీళ్ళకి, మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి. అది వచ్చింది. అది యమయాతన అంటే ఏమిటి ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ శరీరం అయితే ఒక దెబ్బకి పోతుంది, పోతే ఇంక యాతనే ఉంది, కానీ అక్కడ పోవడం ఉండదు. శరీరాన్ని నరుగుతూ ఉంటే ముక్కలు ముక్కలు అయిపోయి బాబోయ్ బాబోయ్ అని యాతన పొందుతాడు, బాధ అనుభవిస్తాడు. ఈ బాధ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ అతుక్కుంటాయి, మళ్ళీ తీసుకెళ్తారు పునర్మూషికో భవ అన్నమాట. ఇలా వాడు 1,000 ఏళ్ళు అనుభవించాలంటే ఆలోచించండి. నేను అలాగా ఆ జన్మలో 1,000 సంవత్సరములు అసిపత్ర వనంలో శిక్ష అనుభవించాను. ఒకరోజున నాతో పాటు ఉన్న శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. తట్టుకోలేక భూమి మీద ఉండగా ఎందుకు పాపాలు చేశామా, అయ్యో పద్మాగర్ గారు అప్పుడు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఇంట్లో కూర్చుని ఎందుకు టీవీ సీరియల్స్ చూసాం వినలేదే అని అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే హఠాత్తుగా చల్లగా అని లోపలికి వచ్చింది. మా యాతనంతా తొలగిపోయింది. అప్పటిదాకా అక్కడంతా బురద వాసన, కుళ్ళు వాసన, మలమూత్రాల వాసన, ఈ కత్తుల దెబ్బలు, వీటితో ఉన్నటువంటి నరకం అంతా ఒక క్షణకాలం సర్కల్లా మారిపోయింది. ఎంత సుఖం ఎలా వచ్చిందా, మా యాత్రలు తొలగై సువాసన వస్తుంది అనుకుంటూ ఉంటే యమకింకరులు ఇద్దరు ఒక పుణ్యాత్ముడి ఒక అందగాడి అక్కడికి తీసుకొచ్చారు. ఆయన రావడంతో ఇదేనండి అసిపత్ర వనం, ఇదిగో ఈ పాపాత్ములకు ఇప్పటిదాకా శిక్షలు వచ్చాయి, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా అనగానే ఆయన అన్నాడు, పుణ్యాత్ములారా మీరెవరు అంటే యమకింకరులు అన్నారు వాడు. నన్ను ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నారు, నేనేమి పాపాత్ములని నాకు అనిపించడం లేదు, పరమ పూజ్యుడైన జనక మహారాజు గారి వంశంలో పుట్టాను,
విపశ్చిదాహ్వయుడనై నాకు విపశ్చిత్ అని పేరు పెట్టారు. నేను సకల శాస్త్రాలు చదువుకున్నాను, నేను ఎరిగి ఏనాడు ఎవరికి ద్రోహం చేయలేదు, గోదానం భూదానం చేశాను. ఆత్మస్థుతి చేసుకోకూడదు కానీ చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను. నేను గోదానాలు భూదానాలు అన్నీ చేశాను కదా, అయినా నాకెందుకు ఈ నరకానికి రావలసిన కర్మ పట్టింది అన్నాడు. అప్పుడు ఆ యమకింకరులు, మహారాజా నువ్వు చాలా ఉత్తముడివి, నీ పేరు విపశ్చిత్తు, నీ దగ్గర ఏ దోషము లేదు, అయినా నువ్వు నరకం ఎందుకు చూసావో తెలుసా? దానికి గల కారణం, నువ్వు భూమి మీద ఉండగా నీకు ఇద్దరు భార్యలు ఉండేవారు, అందులో వైదర్భి విదర్భరాజు కూతురు ఒక ఆవిడ, మరొక ఆవిడ అయోధ్యానగర వంశస్థురాలు. ఈ ఇద్దరిలో విదర్భదేశపు రాజు కూతురు మీద నీకు ఎక్కువ ప్రేమ ఉండేది కాదు, రెండు ఆవిడ మీద ఎక్కువ ప్రేమ. పాపం విదర్భరాజు కూతురు ఎప్పటికప్పుడు ఋతుస్నానం అయ్యాక నీ వల్ల సంతానం పొందాలో అని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్లకుండా కొంచెం నిర్లక్ష్యం చేసావు. ఋతువుని విఫలం చేయడం, సంతాన ప్రాప్తి కోరుకున్న భార్యకి సంతాన ప్రాప్తిని ఇవ్వకపోవటం భర్తకి పరమదోషాలు. ఎప్పుడో విదేశాలలో తిరిగితే తప్ప తక్కిన వేళల్లో భార్య కోరితే ఆమెకు సంతానం ఇవ్వనటువంటి పరమ దుర్మార్గుడు జీవితంలో ఒక్కసారి నరకానికి వెళ్ళాలి. నువ్వు చేసిన ఇన్ని పుణ్యాలు ఉన్నప్పటికీ కూడా ఋతువు విఫలం చేయటం వల్ల నువ్వు నరకానికి రావాల్సి వచ్చింది. నరకంలో నువ్వు శిక్షను అనుభవించవు, కేవలము నరకమును అలా చూసి వెళ్ళిపోతావు. చూడటం కూడా పాపమే కదా, అది ఒక దౌర్భాగ్యం తెలిసి చూడటం కూడా కష్టమే. మరం ఉత్తరాలు గుంట దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు నిలబడటం కూడా అది దుర్యోగమే అన్నారు. మనం నిసర్గించకపోయినా ఆ వాసన చూడటం చాలేటువంటి యాక్సిడెంట్ అవ్వడం కంటే ఆ యాక్సిడెంట్ని కళ్ళారా చూస్తారే ఆ శవాల్ని బట్టి, అది కూడా మహాయాత్రే. శ్మశానంలో పనిచేయటం అదొక యాత్రనే. అందువల్ల నీకు నరక యాతన చూచే శిక్షని మేము విధించాం, కారణం నువ్వు ఒక భార్యని నిర్లక్ష్యం చేయడమే అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మరి ఆ పాప ఎలా పోతుంది? నువ్వు సామాన్యమైన పుణ్యాలు చేసావా, ఆ పుణ్యాలన్నీ నీకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నరకంలో ఈ కుండాలన్నిటి దగ్గరికి వచ్చి చూడటం వల్ల నీ పాపం పోయింది. అదిగో యమధర్మరాజు గారు ఇంద్రుడు నీ దగ్గరకు వచ్చారు, వారు నీకు స్వాగతం చెబుతారు, నువ్వు ఇంద్రుడితో కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నారు. ఈలోపు ఈ నరకంలో ఉన్న జనాలందరూ వీడు రావడం వల్ల వాళ్ళ దుఃఖాలు పోయాయి కదా, నరక యాత్రలు పోవడం వల్ల వారికి సుఖం కలగడం వల్ల వారంతా, మహారాజా మహారాజా నువ్వు ఇక్కడ ఉంటే మాకు సుఖంగా ఉంది, నువ్వు ఉన్నంత వరకు వీడు మమ్మల్ని కొట్టడం లేదు, నరకడం లేదు, మాకు ఈ వాతావరణం ఇంత పూర్వం దుర్వాసనతో ఉండేది, ఇప్పుడు సువాసనతో ఉంది, మాకు సుఖంగా ఉంది కనుక మా కోసం మరి కాసేపు ఉండు అన్నారు. అనగానే ఈయనన్నాడు, నా వల్ల ఇంతమంది సుఖపడుతూ ఉంటే నేను స్వర్గానికి విడితే ఏం బాగుంటుంది, 10 మందికి ఉపకారం చేయటం మహారాజుగా నా కర్తవ్యం, శరీరం ఉన్నా లేకపోయినా రాజు రాజు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వెంటనే యమధర్మరాజు గారు ఇంద్రుడు, కుదరదు నాయన, నీకు విజిటింగ్ వీసాయే ఇచ్చాం, 6 నెలలు ఇమ్మిగ్రేషన్ దాటగా నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడ రావడం కుదరదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవలసింది అన్నారు వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, ఏమండి కొద్ది రోజులకే నాకు వీసా ఇచ్చినా పాపం నా కోసం వీళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళ కోసం నేను ఏ కష్టమైన అనుభవిస్తాను, నాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వండి అన్నాడు. కుదరదు ఆయన అన్నారు మళ్ళీ వాళ్ళు. సరే అప్పుడు ఆయన అన్నాడు, వీరంతా పరమ పాపాలు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారని మీరు అంటున్నారు, నేనేమో పుణ్యం చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాలంటున్నారు, నేను ఇక్కడ ఉండకూడదు వాళ్ళు అక్కడికి రాకూడదు అంటున్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నా దగ్గర ఆస్తి ఉంటే నా ఆస్తి ఎవరికైనా దానం చేసే అధికారం నాకు ఉందా అన్నాడు. ఏ మహారాజులో ఉంది, నీ ఆస్తి ఎవరికైనా దానం చేయొచ్చు అన్నారు ఇంద్రుడు ధర్మరాజు కూడా. నాకు ఇప్పుడు ప్రస్తుతం శరీరం విడిచిపెట్టాక మిగిలిన సంపద ఆస్తి నా పుణ్యం, నా పుణ్యం ఎంతో చెప్పండి అన్నాడు. తారల లెక్క కాగసిక తాతతి లెక్క హిమంబు లెక్క వారి ముగ్ధారల లెక్క, నీ పుణ్యం ఏం చెప్పంటావు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో అవేనా లెక్క పెట్టగలం కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేదు. నేల మీద ఇసుక కణాలు ఎవరన్నా లెక్క పెట్టగలరా, అవి లెక్క పెడతారు కానీ నీ పుణ్యం అంతకంటే అనంతం. పైనుంచి కిందకి నిరంతరం పడుతున్న వర్ష ధారలలో ఎన్ని చినుకులు ఉన్నాయో లెక్క పెట్టగలరా, వర్షం పడుతున్న కూడా చినుకులు లెక్క పెట్టడం అసాధ్యం, అంత పుణ్యం నీది. తెల్లవారుజామున పడుతున్న హిమంబు లెక్క మంచు బొట్లు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము నీ పుణ్యం అంతా. అబ్బో మహాపుణ్యం నీది, ఆ పుణ్యం వల్లే నిన్ను పైకి పట్టుకుపోతున్నావు. స్వల్ప దోషం చేయటం వల్ల నరకానికి వచ్చావు తప్ప పుణ్యము లేక నువ్వు నరకానికి రాలేదనగానే, అయ్యా నా పుణ్యమంతా వీళ్ళకి ధార పోసేస్తాను, నన్ను నరకానికి పంపి వాళ్ళని స్వర్గానికి పంపినాడు, ఈ క్షణమే నా సకల పుణ్యాలని నా సమస్తమైన ధర్మ విశేషాలని ఈ నారకులకు దారపోస్తున్నాను నరకంలో ఉన్నవారికి అనగానే ఆశ్చర్యం చెప్పంటారా, ఆ క్షణమే నరకకుండమంతా పరమస్వత్వం అయిపోయింది. అందులో ఉన్న పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములుగా మారిపోయారు, దివ్య శరీరం ధరించారు. వారందరూ రాజుగారికి నమస్కరించారు, మహానుభవ నీవుబోటి కూడా ఒకటి వస్తే ఈ నరకాలన్నీ మళ్ళీ స్వర్గాలు అయిపోతాయి, నీ ఉపకారం మర్చిపోలేవు, నువ్వు నరకం అనుభవిస్తావు అన్నావు మా కోసం, మా కోసం ఒక పుణ్యాత్ముడు నరకమైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడంటే ఆ పుణ్యాత్ముడిని పొందిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాడు, ఆ పుణ్యాత్ముడిని లోకానికి అందించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు, మేము అదృష్టవంతులం అని ప్రశంసించారు. అప్పుడు ఈయన అన్నాడు, ఓ యమధర్మరాజ దేవేంద్ర, నా పుణ్యం వల్ల వాళ్ళు పవిత్రులు అయ్యారు, సంతోషం. ఇక నాకు వాళ్ళ పాపాలు ఇచ్చి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి ఆ శిక్షలన్నీ నాకు వేసుకున్నాడు. వాడు పక్కపక్కన లేదు, ఇంకా నీకు శిక్ష ఏమిటి నాయన, నీకు శాశ్వత రక్ష తప్ప, నువ్వు ఎంతో పూర్వం చేసిన పుణ్యాలన్నీ పాపాత్మలకి ధారపోయటం వల్ల కొన్ని కోట్ల రెట్లు పెరిగింది. అన్నిటికంటే ఇతరుల సుఖం కోసం తాను నరకం అనుభవిస్తానని ఎవడైనా సంకల్పిస్తే, ఇతరుల కోసం సర్వం త్యాగం చేస్తానంటే అటువంటి వాడి పుణ్యం అంతకంతకీ పెరిగిపోతుంది. అది అనంతం. ఇప్పుడు నీ పుణ్యం లెక్క పెట్టలేం, అనంత పుణ్యం నీది. ఇంకా నువ్వు నరకంలో ఉండక్కర్లేదు, శాశ్వతంగా బ్రహ్మలోకానికి పంపేస్తున్నావు అని ఆయన్ని బ్రహ్మలోకానికి పంపారు. అప్పుడు నేను అక్కడున్నా, ఆనాడు నేను ఆ మహానుభావుడి వల్ల స్వర్గానికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో భూలోకంలో సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చెయ్యాలి అని అర్థమయ్యింది. అప్పటి నుంచి 15,000 జన్మలు చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎన్నుంటే ఏం లాభం, పీఠస్థాపన చేసి పండితుండయి, అందరికీ వేదాలు నేర్పిన వాడినై, నిత్యం అభిషేకాదులతో పురాణ ప్రవచనాలతో ధరించిన వాడినై, ప్రశంసలకి లొంగిపోయి అజ్ఞానంలో పడిపోయి నేనే గొప్పవాడిని మిగతా వాడంతా పనికి మాలిన వాడు అని ఒక్కసారి నాకు భావన వచ్చింది. ఆ భావనతోటి నేను భ్రష్టుండి అయిపోయాను అని తర్వాత మళ్ళీ ఆ జడు తన తండ్రికి కొనసాగించాడు. తండ్రి, ఇలా శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళందరూ ఆయా నరకాలు అనుభవిస్తారు, అయ్యాక కొంచెం పాపం శేషంగా మిగులుస్తారు. బ్యాలెన్స్ అంటే అది మినిమం బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో అది ఉండాలి, గుడ్డి తీరకపోవాలి, అది లేకపోతే మళ్ళీ పుట్టరు వాళ్ళు. అందుకని అల్పశేషము పుణ్యమో పాపమో ఉంటేనే భూమి మీద పుడతారు కనుక పాపాత్మలకి రమంత మిగిల్చి ఆ శేషముతో మళ్ళీ భూలోకంలో జన్మ ఎత్తేలా చేస్తారు. దీనికే పూర్వవాసన అంటారన్నమాట. ఇంకా ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారు, భ్రాతృభార్యాభిగామి శోకరత్వంబు, అన్నగారినో తమ్ముడో చంపి ఆయన భార్యను ఎత్తుకుపోయేవాళ్ళు, అటువంటి వాడు శోకరత్వం పందే జన్మిస్తారు. వజ్జకు కైతవ మనరించున్నతడు, గురువుగారికి పక్కనామం పెట్టేవాళ్ళు ఉంటారు కొందరు, గురువుని బయటకు వెళ్ళాక ఎదురుకున్నప్పుడు గురువుగారు అంటే బయటకు వెళ్ళాక గురువుగారు అయినటువంటి మా బరువు గారు అంటారు. ఇలా గురువుల్ని మోసగించే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు గాడిదలుగా పుట్టి భూమి మీద నానా బరువులు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా గోవులుగా పుట్టి కూడా క్రూరమైన జనుల చేతుల్లో పడి వారి ద్వారా భక్షింపబడే వాళ్ళంతా ఎవరు అంటే మిత్రుల్ని చంపేవాడట. చూసారా, ఆవులు నిజానికి అందరి చేత పూజింపబడాలి, అయినా కొన్ని దేశాల్లో ఆవులకి దుర్మరణమే వస్తుంది. కారణం, పూర్వం మిత్రద్రోహం చేయటం వల్ల మిగతా పుణ్యాలన్నీ ఏవో గోజన్మనిచ్చినా ఆ మిత్రద్రోహం వల్ల పాపాత్ములు గోభక్షకులు తురకాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చేరి వాడి చర్మం పీకేసి కొమ్ములు నరికేసి చంపేస్తూ ఉంటే అలోరక్షణాన్ని ఏడుస్తూ వాళ్ళకి ఆహారం అయిపోతూ ఉంటాయి. ఈ మద్యం మొదలైనటువంటి వాటిని దొంగతనం చేసేవాళ్ళంతా కొంగలుగా పుడతారు. నిరంతరం పుస్తకాలు గ్రంథచౌర్యం చేసేవాళ్ళు, ఇతరులు రాసిన పుస్తకాలను తామే రాసేవని వాళ్ళ పేరు మీద పెట్టుకునేవాళ్ళు, గ్రంథాలయాలకి వెళ్ళి పుస్తకం పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో దాచుకునేవాళ్ళు, అయ్యా మీ పుస్తకం ఒక్కసారి ఇవ్వండి చదువుకుని మళ్ళీ ఇస్తాము అంటారు, చదువుకుంటారు కానీ మళ్ళీ ఇస్తామనే మాట మాత్రం దాన్ని పూర్తి చేయరు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ జన్మలు మోగవాళ్ళుగా పుడతారు. ఈ కుంటి గుడ్డి జన్మ వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పాపం చెబుతుంటే మనకు మర్చిపోతున్నమాట. అబ్బో అశేషంగా రాసేశారు అందరూ, అనేక అనేక దోషముల వల్ల ఒక్కొక్కడు చెవిడితో పుడతాడు, ఒక్కొక్కడికి కుంటితనం వస్తుంది, ఒక్కొక్కడికి గుడ్డితనం వస్తుంది, ఒక్కొక్కడికి అన్నీ బాగానే ఉంటాయి, ఎప్పుడూ చెంతే సంపద ఉంటుంది, భార్య ఉంటుంది, లేక భర్త ఉంటాడు, అన్నీ ఉంటాయి, అయినా ఏదో లేదని ఒక భయంకరమైన బాధ. దీనికి గల కారణం, పూర్వకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏమీ దానం చేయకపోతే ఈ జన్మలో చింతాపరాయుడే పుడతాడు. ఎన్ని కోట్లున్నా చూసారా, ఈ సరిపత ఏంటి, 500 కోట్లు సరిపత, 500 కోట్ల ఆస్తితో వ్యాపారం చేస్తున్నాడు ఆయన. కాదండి, 10,000 కోట్లకి దీన్ని తీసుకెళ్లాలని అంటాడు. పోనీ 10,000 కోట్లు అయ్యాక మొత్తం అమెరికా అంతా నా చేతిలోకి వస్తే బాగుండు అనుకుంటాడు. అమెరికా చేతిలోకి వస్తే ప్రపంచం, ప్రపంచం వచ్చాక స్వర్గం నరకం అన్నీ పరిపాలించేయాలి. ఆశకు అంతం ఉండదు. ఏదో ఒక విధమైన వేదన ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చేయని వాడు. ఇలా ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారో అన్నీ చెప్పి, అన్నిటికంటే కొలతలలో మోసం చేసేవాడికి ఎక్కువ హాని ఉంటుందన్నారు. లలి కొలుచు ఎవరు ఎవరు కానీ ధాన్యం కానీ ఇటువంటి తప్పుడు తూకాలు చూచేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి ఇంట్లో పిల్లల రూపంలో శత్రువులు పెడతాడు పరమాత్మ. పిల్లలు ఇంట్లో పుట్టి ఏడిపించేస్తారు చూడండి కొంతమంది. ఇంక వాడికి మనశ్శాంతి ఉండదన్నమాట. ఇంతకంటే నరకానికి పోవడం సుఖం బాగు అనుకుంటున్నావు అంటే ఇలాంటి ఏదో చిన్న చిన్న దోషం ఉంటుందిట వీటన్నిటికీ కూడా. అందుకే వెళ్ళి ప్రాయశ్చిత్తకాండ దత్తాత్రేయుని యొక్క పాదపద్మములను గురు పాదపద్మాలను ఆశ్రయిస్తే ప్రాయశ్చిత్తం. మనం తెలిసో తెలియకో ఏం చేసినా దానికి తగిన ఫలితం ఎప్పుడొకప్పుడు అనుభవిస్తూనే ఉంటాం. ఈ తరువాత పుణ్యాత్ములైతే ఎంత చేశారో పుణ్యం దానికి తగినట్టుగా లోకాల్లో అనుభవించి మళ్ళీ కొంచెం పుణ్యం శేషం మిగలగా భూమి మీద మళ్ళీ హాయిగా పవిత్ర జన్మ ఇస్తారు. అంటే ఇలా చక్కగా కింద కూర్చుని పురాణాలు వినేవాడు. ఎప్పుడు మనకి మిలిపిటాసిన పుణ్యాత్ములు వస్తారా, వాళ్ళని మన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామా, లేక ఏదో దక్షిణిద్దామా, లేక గౌరవిద్దామా, కనీసం విందామా, ఈ కోరికలన్నీ వస్తున్నాయంటే వీళ్ళు పుణ్యాత్ములు. భలే చెప్పారండి, రెండు అత్యద్భుత పద్యాలు రెండు కూడా. ఒకటేమో నరకం నుంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటాడు, ఒకటేమో దివ్యలోకాల్లోంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటారు. పరుసని పలుకులం పరుల పలుకుట మర్మము నాట నాటుట నరులకు ఎగ్గు చేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనందమి అల్క కృతఘ్న భావము నిరయము వాసిపోయి ధరణి ప్రభవి చిన్నవారి చిన్నములు. కఠినమైన పలుకులతో ఇతరులను ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు కొంతమంది. వాడు ఎప్పుడు నోటితో మంచి మాట మాట్లాడతాడు. పరుసని పలుకులం పరుల పలుకుట పౌరుషపు వర్కులతో పరుషమైన వర్కులతో తిట్టడమే. ఏమంటే అన్నం తినాలి వస్తారు, అన్నాన్ని ఎందుకు వస్తాను, నేను ఎందుకు అన్నం తింటాను, మీరే తింటారు, మీరు సొంతం తింటాం మేము అని ఎందుకో తెలియదు కొంతమందికి అదో తిక్క. అంటే పాపం ఒంటే పాపం అన్నాడు. నోటి నుంచి హాయిగా శాంతంగా మాట్లాడడం చాలా కష్టం. ఆఫీస్కి వెళ్తారా, ఏ ఆఫీస్కి వెళ్ళాలా, నేను వెళ్ళను అంటాడు. నేను ఎలాంటి వాడు చూసాను, అందుకు చెబుతున్నాను. కాఫీ తాగుతారంటే తిట్టేసేవాడు. సరే ఇంకో కొన్ని చోట్ల సరే చెప్పక్కర్లేదు అనుకోండి. ఇటు అటు ఎడాపెడ రెండు ఉంటాయి. ఇటు మగ ఆడ అనే తేడా లేకుండా భగవంతుడి సృష్టిలో ఈ పరుషమైన వాక్కులతో నిరంతరం కఠిన వాక్కులతో ఉండేవాడు వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. కొంతమంది వ్యంగ్యంగా గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతారు. ఇంకా బాధను తట్టుకోలేము అనమాట. ఎంతసేపు అవతల వాడిని దెప్పుతూనే ఉంటారు, ఎప్పుడు దెప్పుడే. వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఇతరులకు అపకారము తప్ప ఉపకారం చేయని వాడు కొంతమంది ఉంటారు. వీళ్ళున్నంత వరకు పక్కవాడు ఎలా పడకూడదామా. ఎవడన్నా కవిత్వం వస్తున్నాడంటే వీడు కవిత్వం లేకుండా పాడైపోతే బాగుండు. ఎవడన్నా డబ్బు సంపాదించుకుంటుంటే వాడి డబ్బు లాగేద్దాం. ఎవరికైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం వాడి మీద నేరాలు చెప్పి వాడి బాసు దగ్గర వీడి యాసం చేసి వీడికి ఉద్యోగం పోగొట్టడం అలాగా. ఇలా నిరంతరం ఇతరులకు ఎగ్గు చేత అపకారమే చేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది పిసిగు కొట్లు కృపణత్వం ఇలా జేబులో చేయబడతాడు వాడు. పక్కవాడు వీడు ఏమైనా ఇస్తాడేమో ఎదురు చూస్తుంటాడు. ఎప్పటికీ జేబులో చేయడు, బాగున్నారా బాగున్నారా అంటే వెళ్ళిపోతాడు. ఇది పిసిరు కొట్టుదన్నమాట. ఈ కృపణత్వము అసౌచము అసలు స్నానం ఉండదు, ముఖం కడుక్కొని ఉండదు. ముఖం దగ్గరకు వచ్చి వాడు మాట్లాడితే మహానుభావ నోటి వాసన తట్టుకోలేమన్నాడు దుర్వాసన. జీవితంలో శుచిగా ఉండదు. శౌచం చాలా జాగ్రత్తగా ఉండాలి. శౌచక్రియ అనే పేరుతోటి వేదాలలో ఉపనిషత్తుల్లో ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. మనుస్మృతిలో కానీ ఇంకా అనేక పురాణాల్లో కానీ మానవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం కూడా స్నానం చేయాలి, మళ్ళీ సాయంత్రం ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యోగం నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఇంటి దగ్గర నుంచి వస్తే స్నానం చేయాలి, మళ్ళీ సాయం సంధ్యా వేళల్లో కూడా ముఖ ప్రక్షాళన జాగ్రత్తగా చేసుకోవాలి, కాళ్ళు మొదలైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఆలయాల్లోకి వచ్చేటప్పుడు మలమూత్ర విసర్జన చేశాక పాద ప్రక్షాళనలు చేయకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు. ఇవన్నీ నియమాలు. ఈ శౌచం లేకపోవడం కూడా అశౌచం కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మ లక్షణాలు మాట్లాడు. ఎప్పుడు ముక్కుడు చీవుడు చీరుకుంటూ ఇలాగ చుట్టూ విరగోసుకుంటూ అసహ్యంగా ఉంటూ కళ్ళ పుసులతోటి దుర్వాసనతోటి చెమట కంపుతోటి వీడు దొప్పదిగా వాడు పక్కన ఉంటే వరాహం అది కూడా గ్రామ వరాహం పక్కన ఉన్నట్టే అనమాట. ఇలాంటి అశౌచ్యం ఉన్న వాళ్ళంతా కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. దేవదోషణం దేవతలు తిడుతున్నారంటే రాముడు ఏ యూనివర్సిటీలో చదివాడు, ఒక కళ్ళదోడు ఉన్నాడు, నల్ల కళ్ళదోడు వాడాడు, ఎప్పుడు ఆ కుర్చీలోంచి లేవలేడు, అయినా వాడికి ఇంకా పదవి వ్యామోహం ఇవాడు. అలాంటి పాపాత్ములు ఉన్నారే దేవతలు తిట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ములు. వరుల ధనం పోగొంట ఇతరుల సంపదలు లాక్కుంటారు తప్ప వాడు సంపాదించరు. వాడు ఎంతసేపు పోరాటం చేద్దాం, వాడు భూములు ఆక్రమించి అక్కడ జెండాలు పాతేద్దాం, వాడి దగ్గర లాగేద్దాం అంతే, వీడు మాత్రం సంపాదించడు. ఇలాంటి పాపాత్ములు ఉన్నారు, ఇతరుల ధనాన్ని ఎత్తుకోవాలనుకున్న వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. కృపనందమి అస్సలు జీవితంలో ఎవరి మీద జాలి చూపించని కఠినాత్ములు ఉంటారు, వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. అలా ఒక నిత్య కోపం, ఆ కోపంతో ఉండేవాడు, ఇంకా చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాడు, కృతజ్ఞుడు అనమాట. ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు, నరకమును విడిచిపెట్టి భూలోకములో పుట్టిన పాపాత్ములు ఇలా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాడు మీకు తగిలితే ఇంకా మీరు వాళ్ళని అడగక్కర్లా, మీరు ఏ లోకం నుంచి వచ్చారండి అని మీకు బాగా అర్థమైంది అనమాట. వాళ్ళే మా లోకం కళ్ళండి మంచిది. ఇక దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యలోకాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? గురుదేవ ఋషి పితృ ప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వము సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్రూప. గురుదేవ ఋషి పితృప్రపూజం, గురువులు కనబడగానే వినయంగా నమస్కరించి కింద కూర్చుంటున్నామంటే, దేవతలు కనబడగానే భక్తితో నమస్కరించి పూజిస్తున్నామంటే, ఋషులు కనబడగానే వాళ్ళకి వినయంగా నమస్కారం చేస్తున్నామంటే, పితృదేవతలు అంటే తల్లి తండ్రి కనబడగానే నిత్యం వాళ్ళని పూజిస్తున్నామంటే, తల్లిదండ్రులు పూజించే వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాడు. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం అన్నావా, మనం స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినట్టు. నాన్న నేను కొడతా, అమ్మ నేను కొడతానంటే నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు. అందులో గురు దేవ ఋషి పితృప్రపూజనం ఈ నాలుగు కూడా స్వర్గమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి పుణ్యాత్మల లక్షణాలు. దాంతోపాటు సద్గోష్ఠి ప్రియత్వం, సజ్జన సాంగత్యం అంటే ఇష్టపడేవాళ్ళు, ఎప్పుడు సత్సాంగత్యం చేద్దాం సత్సాంగత్యం చేద్దాం అనుకునే వాళ్ళంతా మహాత్ములు అనమాట. సుస్థిర సత్యోక్తి, సత్యం తప్ప అసత్యం పలకని పుణ్యాత్ములు ఎప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నిత్యము నోటి నుంచి మంచి మాటే వస్తుంది, అసత్యం పలకరు, సత్యవాక్య పరిపాలన ధురంధరులు వాళ్ళు. అటువంటి వాళ్ళు సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించడం చాలా కష్టం, శత్రువుని కూడా ప్రేమించే లక్షణం కొందరి దగ్గరే ఉంటుంది. అటువంటి మహాత్ములంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మైత్రి సాధ్యమైన తరకు స్నేహం తప్ప శత్రుత్వం పెంచుకొని వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సాధువుల సాంగత్యం, ఎప్పుడు సాధువులు వస్తారు, సాధువులు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారు, వాళ్ళ పాదపూజ ఎప్పుడు చేద్దాం, వాళ్ళ కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తి మీద ఎప్పుడు తల్లుకుందామని ఎదురు చూస్తున్న పుణ్యాత్ములంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన అపార పుణ్యాత్ములు అన్నమాట వాడు, మహాత్ములు వాడు. పరలోక అభ్యుదయ క్రియారతి, నిరంతరం ఎప్పటికప్పుడు నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, స్వర్గం బ్రహ్మలోకం ఇంకా వైకుంఠం వంటి మోక్షస్థానానికి వెళ్ళాలి అని పరలోకం మీద వ్యామోహంతో బ్రతికే పుణ్యాత్ములు ఉన్నారే, వాళ్ళు కూడా స్వర్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. శృతి ప్రామాణ్య సందర్శనము, వేద ప్రమాణముతో నడుచుకునేవాడు, వేదములను అంగీకరిస్తున్నాను, అందులో చెప్పినట్లుగా శాస్త్ర పద్ధతిలో నడుచుకుంటా అని నిరంతరం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి వేద మార్గంలో నడుచుకుంటూ వేద మంత్రములు వింటూ పురాణేతిహాసముల మీద భక్తి శ్రద్ధలతో ఉండేవారంతా కూడా అరయన్ స్వర్గము పాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ రూప, స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన పుణ్యాత్మల లక్షణములు ఇలా ఉంటాయి. కాబట్టి తండ్రి, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఒక క్షణంలో దీని ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇటువంటి జన్మలకు అతీతంగా ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ఒక అపార మార్గం మా గురువుగారు దత్తాత్రేయుడి మార్గంలో నడుచుకోవటమే అని ఆ దత్తాత్రేయుడి చరిత్ర చెప్పాడు. దత్తాత్రేయుడలర్కొన ఉత్తమమగునట్టి ఆత్మయోగము చెప్పిన చిత్తం వలరగదాని హృదాత్త గుణ నీకు చెప్పెదం విను తెలియను. తండ్రి దత్తాత్రేయుడు అలర్కుడు అనే ఒకనొక శిష్యుడికి ఆత్మయోగాన్ని చెప్పాడు. అది నీకు చెబుతాను, అది వింటే నీ జీవితం తరిస్తుంది అనగానే అసలు ఆ దత్తాత్రేయుడు ఎలా పుట్టాడో ముందని చెప్పయ్యా, ఆయన చరిత్ర విన్నాక అప్పుడు ఆయన బోధించిన బోధ వింటాను అన్నాడు పాపం తండ్రి. అయితే చెబుతున్నా మీరు దాన కదంబ భూధర. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉన్నది, దానికి ప్రతిష్టానపురం అని పేరు. దాన్ని ఇప్పుడు మనం పైఠా అని అంటున్నాం, పాకిస్తాన్లో గడిపోయినది ప్రతిష్టానపురం అన్నాడు. దాన గజేంద్ర భూధర కదంబ తరంగ తరంగ దివ్య కాంతారసికంబునై. పూర్వకాలంలో ప్రతిష్టానపురం అనేటటువంటి ఒక పురం ఉన్నది, అది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఏమేమి పుట్టాయి? ముందుగా ఐరావతం వంటి ఏనుగులు పుట్టాయి. ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, అంజనం, కపిలం, అభ్రమవు, సుప్రతీకం, ఈ 8 ఏనుగులు కూడా పూర్వకాలం క్షీరసాగరం నుంచి పుట్టాయి. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రం. అందులో ఆ మహాసముద్రంలో ఆ ఊళ్ళో ఉన్న దాన గజేంద్రాలు ఉన్నాయి, మంచి బలమైన ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు సముద్రంలో పర్వతాల్లో కనపడతాయి అక్కడ. ఇక అందులో రత్నాలు ఉన్నాయి, కాంతారత్నాలు అని. ఆడవాళ్ళంతా అక్కడ రత్నాలంట, సముద్రానికి రత్నాకరం అని పేరు. ఈ సముద్రంలో ఆడవాళ్లే రత్నాలు లాంటి వాళ్ళు. ఇక ఇందులో ఈ సముద్రం నుంచి విషము పుట్టింది, అంటే అప్పుడప్పుడు కొంతమంది పాపాత్ములు ఉంటారు, ఆ పాపాత్ములు అనే విషము పుట్టింది. పూర్వం బాలసముద్రం తిరిగితే ముందు విషం పుట్టిందిగా. ఇంక ఇందులో అమృతం ఏమిటంటే మహానుభావులు లేదా సాధువుల యొక్క బోధ అనే అమృతము ఉంది అందులో. ఇందులో కామధేనువు ఉన్నది, ఆ ఊరిని పరిపాలించే రాజుగారు కోరిన కోరికలు తీర్చే కామధేను ఆయన. ఇలా ప్రతిష్టానపురం వల్చు విలసన్ మహిమన్ జలరాశి చాడ్పున. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రంలాగా ప్రసిద్ధి ఎక్కింది. ఆ ఊళ్ళో కౌశికుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఎలాగో మరి పూర్వజన్మలో ఏ పాపం చేశాడో కుష్ఠరోగ పీడితుడు అయిపోయాడు. వాడి శరీరం అంతా మచ్చలు పెరిగిపోయాయి, క్రమంగా వేళ్ళు ఊడిపోయి రక్తం చీము కూడా కారణం మొదలెట్టింది. అంటే రోగం ముదిరిపోయింది బాగా, శరీరం మందు వేసుకోకపోవటం వల్ల, వాడు చేసిన పాపాల వల్ల, అశ్రద్ధ వల్ల. ఈ పాపాత్ముడికి అదృష్టం ఎక్కడో ఉంటుంది, భగవంతుడు కష్టంలో సుఖమిస్తాడట. ఈ రోగంతో నానాయాతన పడుతున్న వీడికి ఒక బంగారం లాంటి భార్యను ఇచ్చాడు. అదేమిటో తెలియదు కానీ దిక్కుమాలిన భర్తకి బంగారం లాంటి భార్యలు ఉంటారు. బంగారం లాంటి భర్తకేమో దౌర్భాగ్య భార్యను ఇస్తాడు. పరమేశ్వరుడి సంకల్పం ఏమిటో తెలియదు కానీ, అంటే నేను మీ గురించి చెప్పట్లేదు, సహజంగా ఎక్కువ భాగం అలా ఉంటుంది అంట. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ కేసెస్ ఎప్పుడైనా ఉంటాయి కదా, ఆ మాట రప్పది వండి నెక్స్ట్ నాను మొత్తం మీద. ఈ నీచాతి నీచుడికి, ఈ వ్యసనపరాయణుడికి, ఈ రోగిష్టివాడికి పరమ సౌందర్యవతి బుద్ధిమంతురాలు పరమపతివ్రతి అని భార్య వచ్చింది. ఆవిడకి మంచి బుద్ధి ఉంది కనుక అందరూ సుమతి అని పిలిచేవారట. నిజానికి ఆవిడ పేరు ఎవరికి తెలియదు, ఆవిడ కేవలం మార్కండేయ పురాణంలో పతివ్రత అని మాత్రమే పిలిచారు. అయినా సద్బుద్ధి వల్ల ఆవిడకి సుమతి అని పేరు వచ్చింది. ఈ భర్త శరీరం నుంచి చీము వస్తున్నా, రక్తం వస్తున్నా అసహ్యించుకోకుండా నెత్తని గుడ్డతో ఎప్పటికప్పుడు ఆ గుడ్డకు కూడా సుగంధ ద్రవ్యాలు, మంచి నూనె, సంపంగి నూనె రాసి వాటితో తుడిస్తే ఏంటంటే పుళ్ళు ఎక్కువ బాధ పెట్టవు, వెంటనే మళ్ళీ రసిరాదు. అందుకని సుగంధ తైలములతో తడిపినటువంటి గుడ్డతో తుడిచి సేవ చేసి వాడిని పడుకోవడానికి మెత్తని పరుపిచ్చి పరుపు మీద మళ్ళీ గులాబీ రేకులు వంటివన్నీ పరిచి వీడికి నోటికి అన్నం పెడుతూ స్నానాదులు చేయిస్తూ ఎప్పుడైనా కాళ్ళు ఎప్పెడుతున్నాయంటే నొక్కుతూ గట్టిగా నొక్కితే మళ్ళీ ఆ చర్మం చిట్టిపోయే ప్రమాదం ఉంటుంది రోగులకి. అందుకని చాలా జాగ్రత్త పడుతూ ఎంతో సేవ చేసింది. ఒక రోజున పొద్దుటే వాడికి కడుపు నిండా పలహారం పెట్టి వీధి అరుగు మీద కూర్చోబెట్టి, రోజు పడి వీడి వీధి అరుగు మీద కూర్చోబెట్టాలి కాలక్షేమంగా. మరి ఆ రోజుల్లో అరుగుల మీద కూర్చొని వచ్చేపోయేవాళ్ళందని బాగున్నారా బాగున్నారా అని అడగాలి వీడు. అందుకని కాలక్షేపానికి అరుగు మీద కూర్చోబెట్టి ఆ పూట అరుగు మీద కూర్చుండగా ఆ రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి రాజనర్తకి ఒక వేశ్య పెడుతోంది. ఆ సౌందర్యం చూడగానే వీడికి వ్యామోహం కలిగింది. ఏ పోయే కాలం వచ్చిన వీడికి శరీరం అంతా రోగమా? అయినా చెప్పారు కదా, ఏమున్నప్పటికీ తృష్ణైకా తరుణ అయితే వణిధిర్ ముఖమాక్రాంతం పలితే నాంకితం శిర గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణ అయితే. ముఖమంతా ముడతలు పడిపోయింది. భర్తృహరి చెప్పాడు ఈ శ్లోకాన్ని. ముఖమంతా ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఊడిపోతుంది, శరీరం శిథిలమైపోయిందిట. అయినా ఒక ఆశకి మాత్రం ముసలితనం లేదు. ఎప్పుడు నవయవనమే, 90 ఏళ్ళు వచ్చి మంచం మీద చవడానికి సిద్ధంగా ఉన్న ఈ వయస్సులో నాకు ఎవరు పిల్లలు ఇస్తారంటాడు కానీ పెళ్లి చేసుకున్నానంటాడ. అప్పుడు కూడా వ్యామోహమే. అది ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటో. ఈ మూర్ఖుడికి వ్యామోహం కలిగి వెంటనే భార్యని గురించి నేను చచ్చిపోతానన్నట్టు. ఎందుకంటే చచ్చిపోవడం నేను సేవ చేస్తుంటే స్వామి అంది పాపం ఏం చెప్పమంటావు, ఏ రకంగా అయినా నాకు విరహంతో మరణం తప్పడం లేదు. ఏ నొక గణికారత్నము మానుగ కన్ను గుంటి. నేను ఒక గణికారత్నాన్ని, వేశ్యారత్నాన్ని చూచాను, ఆమెను పొందకపోతే నేను బతకనండి. సుమతి నీకు వైధవ్యం తప్పదన్నట్టు ఆవిడ వేసి అంటున్నారు కదా, పోనీ నేను బతిమాలుతాను, మీరు ఇక్కడే ఉండండి అని ఆయన జాగ్రత్త కట్టబెట్టి మీరు తొందరపడి చచ్చిపోకుండా అఘాయించి వీడి దగ్గర ఎక్కడ వస్తాడు ఊరికే బెదిరిస్తారు పాపం. అలాంటి భార్యలు ఉంటే అంతా బెదిరిస్తారు. నిజంగా చెబుతాను, మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో గుటూరులో ఊళ్ళో ఉండేవాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లికి ఎదిగిన అమ్మాయి, రోజు వాడు నాన్నని అమ్మని నేను నూతులు దూకి చచ్చిపోతాను లేదు చావకే బాబు చచ్చకే అని వాడు రోజు ఉండేవాడు. చివరికి ఒక రోజు ఎందుకో నాన్నకి చాలా కోపం వచ్చేసిందండి. ఇక ఈ రోజు బెదిరింపులు పడలేక ఒక రోజు కర్రట్టుకొచ్చి నూతి దగ్గర వర దగ్గర నిలబెట్టి దూకుతాను చంపేనన్నాడు. నా అన్న ఇంకెప్పుడు అన్నం నాన్నమైన దూకం నాన్నో కొట్టగా నాన్నమో అని పరిగెత్తుకుపోయింది. మళ్ళీ జీవితంలో నూతులు దూకుతానంటే వాడు. కాబట్టి ఈ బెదిరించే వాళ్ళందరూ వస్తారనుకుంటున్నారా, అబ్బే నాన్న నాన్న అని బెదిరించారన్నంత మాత్రం చేత మనమే లొంగిపోక్కర్లా. మీకు నేను చెప్పాలా, మీకు బాగా అనుభవం కూడా అనుకోండి. కాబట్టి మొత్తం మీద ఏమిటంటే వీడు నేను చచ్చిపోతానన్న ఆ ముక్కకి ఆవిడ భయపడిపోయి వీడిని కూర్చోబెట్టి కొంత డబ్బు పెట్టుకెళ్ళి ఆ రాజనర్తకి దగ్గరికి వెళ్ళింది. నర్తకీమణి, నా భర్త నిన్ను చూచి వ్యామోహంలో పడ్డాడు, వాడు చచ్చిపోతానన్నాడు, నువ్వు నా కోసం అతన్ని రాని, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటే ఈవిడ గురించి అప్పటికే జగత్ ప్రఖ్యాతి పొంది ఉందిలేండి ఆవిడ, చాలా ఖ్యాతి పొందింది. అమ్మా నీలాంటి ఉత్తమురాలు నా వాటికి రావడమే నా సుకృతం, నా జీవితం ధరించింది, నీకోసం ఏ పనినా చేస్తాను, తీసుకురా అతన్నది. చీకటి పడ్డాక వాడిని జాగ్రత్తగా తీసుకురా అంటే అలాగేనని వెంటనే ఇంటికి వచ్చి మీ కోరిక తీరుతోంది, రాత్రి పడగానే మిమ్మల్ని తీసుకెడతానంది. ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు రాత్రి అవుతుందా అని కూర్చున్నట్టు వీడు. వృద్ధు తనంత తాను కొంకవలసిందే కానీ మనం కోరుకుంటే కొంకుతుందా. అయినా దినం ఒక క్షణంగా గడిపాడు. మొత్తం మీద రాత్రి అయ్యింది, చీకటి పడింది. ఆ సమయంలో వెంటనే వీడు గంప పట్టుకొచ్చి గంపలో మెత్తని పువ్వులు వేసి మళ్ళీ అందులో గులాబీ ముళ్ళు లాంటివి లేకుండా కేవలం రేకులు వేసి అందులో వీడిని కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకుని వేసికి ఇవ్వడానికి కావలసిన ధనం రొట్టెలు పెట్టుకుని ఆ చీకట్లో బయలుదేరింది వేసేవాటికి. ఆ పూట కర్మయోగం ఏంటంటే ఆకాశం అంతా ముసురు పట్టింది, మెరుపు తీగలు మెరుస్తున్నాయి, వర్షం వచ్చేస్తుందేమో అని వీడు కంగారు పడుతూ ఇంకొంచెం తొందరగా పరిగెత్తింది. ఆ సమయంలో మాండవ్యుడు అని ఒక మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆ నగరానికి వచ్చాడు, ప్రతిష్టాపురానికి. అతను ముందు రోజు పాప ఆయన అక్కడ పాడుబడిన సత్రం అరుగు మీద కూర్చున్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే రాజుగారి ఖజానాలో దొంగలు పడి ధనమంతా దొంగిలించి పారిపోతూ ఉంటే కాపలా వాళ్ళు చూశారు, వెంటబడ్డారు. ఈ రాత్రి పూటకి స్థితి తిరిగేవాడు, దొంగలు ఎవరో పట్టుకుపోతున్నారు ఖజానా అని వెంటబడ్డారు. దాంతో ఈ దొంగలు హడిలి పారిపోతూ డబ్బు చేతులు ఉంటే రాజభటులకు దొరికితే ఉరిశిక్ష పడుతుందనుకుని ఆ డబ్బుని సత్ర వరుగు మీద పడుకునున్న మాండవ్యుడి మీద పారేసిపోయారు. దాంతో ఆ మాండవ్యుడు ఆయనకి ఏం తెలియదు, ఆయన సమాధిలో ఉన్నాడు జపంలో. ఆయన మీద డబ్బు పడ్డము తెలియదు, ఆయన పక్క నుంచి దొంగలు వెళ్ళడము తెలియదు. కానీ వెంటబడి తరుపుకొస్తున్న భటులకి ఈ డబ్బు మూటలు మాండవ్యముని దగ్గర కనపడ్డాయి. దాంతో వాళ్ళు నరక ముందు చూడకుండా వీడెవడో దొంగ సన్యాసి, సన్యాసి వేషంలో సత్రాలలో కూర్చుంటూ రాత్రి కూడ దొంగతనాలు చేస్తున్నాడు అనుకుని పాపం ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి కూడా రాజుగారు అప్పుడే నిద్రమత్తులో చూపి బయటకు వచ్చాడు, విసుగ్గా ఉంది. పైగా ఖజానాన్ని కొల్లగొట్టిన సన్యాసి అనగాని కోపం పట్టలేక వీడిని కొరత వేసేయండి అన్నాడు. కొరత అంటే ఏమిటనమాట, ఓ మంచి కర్రని సన్నగా సోలల్లా చివరిని చెక్కి, ఇప్పుడు వికెట్లు అంటారు చూసారా ఆ కర్రని ఇలా గుచ్చుతారు కదా, అలాగ సోలల్లా చెక్కి ఆ కర్రని సగం కర్ర భూమిలో పాతి ఆ కర్ర దగ్గరికి వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని ఆసన స్థానం నుంచి అంటే మలద్వారం కూడా దింపేస్తాడు. ఆ కర్ర మీద మలద్వారంతో ఇలా కసిక్కిన కింద దింపేడు. నా విధాకా వాడిని ఆ కర్రకి దింపేస్తే దానికి కొరత వేయడం అని పేరు. మహాపాపాత్ములు దేశద్రోహులకి ఆ శిక్ష వేసేవారు. అంత శిక్షలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆ శిక్షలు లేకుండా ఎన్ని డబ్బులు దొంగతనం చేసినా ఎన్ని పాపాలు చేసినా కోర్టుల చుట్టూ తిరిగి 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 వీడు చచ్చిపోయాక తీర్పు వస్తుంది కాబట్టి వీడు దర్జాగా పాపాలు చేస్తారు ఇవాడు. అందువల్ల పూర్వకాలంలో కఠిన శిక్షల వల్ల ధర్మం చాలా వరకు నిలబడింది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగేవి. ఈ మాండవీడిని కొరత వేశారు, కర్ర కల గుచ్చుకుపోయాడు. మీరు ఆలోచించండి, మలద్వారం కూడా నాభిదాకా పొట్టదాకా లోపల కర్ర దిగిపోయింది, కర్ర భూమిలో ఉంది, దానికి వేళ్లాడుతున్నాడు పైగా. నిజంగా ఇంకోటి ఎవడైతే తక్షణం చచ్చిపోతాడు కొట్టుకుని కొట్టుకుని. కానీ ఈయన యోగి అవ్వడం వల్ల ఆ బాధను కూడా అనుభవిస్తూ యోగాభ్యాసంతో బ్రతికాడు. ఈ వేశ్య దగ్గరికి గంపలో తీసుకుపోతోంది సుమతి భర్తని కౌశికుణ్ణి. ఆ సమయంలో గంపలో ఉన్నవాడి కాలు బయటకు ఉంది. ఈవిడ వేగంగా తీసుకుపోవడంలో ఈ కాలు వచ్చి ఆయనకి తగిలింది. అసలే బాధతో ఉన్న ఆయన శరీరం అటు ఇటు కదిలిపోయిందిగా. ఈ సోలం ఇంకా కర్రని శబ్దం చేసి కొంచెం దిగింది కిందకి. ఇంకా తట్టుకోలేక అసలు శిక్ష వేసిన రాజుని కానీ భటుల్ని కానీ ఏమి అనని ఈ సహనపరుడు కూడా వీడి కాలు తగలగానే బాధ ఎక్కువ అవ్వడంతో, ఓరి మూర్ఖుడా అసలే బాధతో ఉన్న నన్ను కాలితో తండ్రి నాకు బాధ ఎక్కువ చేస్తావా, సూర్యోదయం అవడంతో నువ్వు చచ్చిపోదువుగాక అని చెప్పించేశాడు. వెంటనే ఈవిడ విందిది, నా భర్త చచ్చిపోయేపడనైతే ప్రోవాచం వ్యతిత సూర్యో నైవోదయము పోష్యతి. వెంటనే ఆవిడ గిజగిజలాడిపోయి సంస్కృతంలో మార్కండేయ పురాణంలో రాశారు ప్రోవాచం వ్యతిత విధితురాలి ఎందుటేమని, సూర్యోదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి నేను చెప్పిస్తున్నాను, సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక, నైవోదయం ఉపేష్యతి అంటే ఉదయము జరగకుండా ఉండుగాక. ఈ పతివ్రత మహాశాప ఫలితంతో ఉదయించవలసిన సూర్యుడు తెల్లవారుజామున ఆగిపోయాడు పాపం. మహావేగంగా వస్తున్న సూర్యభగవానుడి గుర్రములు ఆకాశంలో తక్కువ స్తంభించిపోయి ఏం కదలనల్లా. శాపం పెడితే శిలా విగ్రహం ఎలా అయిపోతుందో అలా అయిపోయారు అన్నమాట. గుర్రాలు ఆగిపోయాయి, అరుణుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. ఏమిటి గుర్రాలు రథం స్తంభించిపోయింది అరుణ అంటే ఏం చెప్పమండి, భూలోకంలో ఒక ఆవిడ ఎవరో శాపం పెట్టింది, ఆ శాపం వల్ల మనం ఇలా అయిపోయాము, ఏమి చేయలేమండి, ఎంత గిందుకున్నా గుర్రాలు కదలడంలా స్టాట్యూస్ అయిపోయాయి అన్నాడు. దాంతో సూర్యుడు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది పెద్ద సమస్య, ప్రాచ్య దేశాల్లో తూర్పు దేశాల్లో సూర్యోదయం అవ్వకుండా చీకటి అలా ఉండిపోయింది. పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ మీకేమో రాత్రి అవ్వదు, ఇక్కడ ఎంతసేపు పగలేదు, అక్కడంతా రాత్రి, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అక్కడ వాళ్ళకి ఇబ్బంది, ఎప్పటికీ రాత్రి అవ్వదు, వీడు అలా డ్యూటీలో కూర్చుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకో 11 గంటలకో డ్యూటీలో ఉన్నవాడు ఎప్పటికీ 11 దాటితే పెట్టరు బాబు, ఎప్పుడు ఇంటికి వెళ్తాం, ఎప్పుడు అన్నం తింటాం, ఎప్పుడు కొడుకుంటాం అని అలిసిపోతాడు. కానీ కదలడం, ఇంట్లో వర్క్ చేసేవాడికి సుఖం అనుకోండి, అక్కడ వర్క్ చేసేవాడికి ఆఫీసులో అదొక యాత్ర, అక్కడ వాళ్ళకి అవుతుంది ఎప్పటికీ తెల్లారకపోవడం, స్నానం లేదు, సంధ్యావందనం లేదు, ఏ పని లేదు. దాంతో లోకం అంతా ఆగిపోయింది. ఇప్పుడు నిరంతరం యజ్ఞములతో నిండవలసిన భూమిలో సూర్యోదయం అవ్వకపోవటం వల్ల సంధ్యావందనం లేదు, సాహాకారం లేదు, సదాకారం లేదు, వషత్కారం లేదు, అన్నీ ఆగిపోయి ఇదేమిటి ఇదేమిటి లోకం అంతా స్తంభించిపోయిందని దేవతలు కంగారు పడ్డారు. యజ్ఞములు జరిగితే దేవతలకు ఆహారం అందుతుంది, ఆహారం అందితే వాళ్ళు బలంగా ఉంటారు, తిండి లేక వాళ్ళు బక్క చిక్కిపోయారు. ఇప్పుడు యజ్ఞములు ఎందుకు జరగట్లేదు, కాలం ఆగిపోయింది. కాలం మళ్ళీ ఎలా నడుస్తుంది, పతివ్రత శాపాన్ని వెనక్కి తీసుకుంటే ఉపసంహరిస్తే. అందుకని అందరూ కలిసి పరిగెత్తుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం ఏమి చేయలేము, మీరు చేయవలసింది ఒకటే, భూలోకంలో అత్రి మహర్షి భార్య అనసూయ అని ఒక పరమ పతివ్రత ఉన్నది, ఈ ఆడవాళ్ళ వ్యవహారంలో మేము తలబెట్టాం కాబట్టి సుమతికి అనసూయ మందు, ఇదంతా లేడీస్ వ్యవహారం అన్నాడే. వెంటనే వాడు భూలోకానికి అనసూయ దగ్గరకు వచ్చి, అమ్మా అనసూయ మాత నువ్వే రక్షించాలి, ఎన్నో పర్యాయములు నీ మహిమను మేము చూసాం, సూర్యోదయం అవ్వకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రతిపాదితే, అప్పుడు ఆవిడ మీరు నాకు ఒక మాట ఇస్తానంటే అప్పుడు నేను సూర్యోదయం అయ్యేలా చేస్తానండి. ఏమిటది, చచ్చిన వాడిని బ్రతికించే శక్తి నాకు ఇవ్వండి అంది ఆవిడ. ఆవిడ దగ్గర లేఖ కాదు, కానీ ప్రస్తుతం ఆవిడ భర్త పక్కన లేడు, భర్త లేకుండా ఆవిడ బ్రతికించడానికి లేదు, అందుకని దేవతలారా చచ్చిన వాళ్ళని బ్రతికించే వరం నాకు ఇవ్వండి అంటే తథాస్తు అన్నారు వాళ్ళు. ఆ వరం పుచ్చుకుని దేవతలను వెంట పెట్టుకుని సుమతి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు సందేహం లేకుండా నీ భర్త మీద ఎంతో ప్రేమతో ఉన్నదానివే, పరమపతి వ్రతమే, కానీ నీ ఒక్క భర్త కోసం ఇన్ని లోకాలను అల్లకల్లోలం చేస్తావా, నా మాట విను, సూర్యుడు ఉదయించేలా చెయ్యి తల్లి అంటే, అమ్మా నువ్వు పతివ్రతమే, నీకు తెలియదే ఉంది, నువ్వనగా అరుంధతి అనగా మాకు ఎంతో గౌరవం, నీ భర్తలేమో చల్లగా ఉండాలి, నా భర్త పోవాలా, కాబట్టి నేను ఒప్పుకోను, నా భర్త చచ్చిపోయేందుకు ఈ దేవతలంతా కుట్ర పని నేను తీసుకొచ్చినట్టున్నారు, సూర్యుడు కాదు ప్రపంచం తల్లకిందులైనా నాకు నా భర్తే ముఖ్యమంది ఆవిడ. అప్పుడు ఆవిడ చిరునవ్వు, రవి నీకు నేను మాటిస్తున్నాను, సూర్యుడిని ఉదయించేలా చేస్తే నీ భర్త శరీరం విడిచిపెడతాడు, విడిచిపెడితే వాడిని మళ్ళీ బ్రతికించడం కాకుండా మంచి అందగాడిగా తయారు చేస్తాను, నవయౌవనవంతుడిగా నీరోగుణ్ణిగా చేస్తాను, ఏ రోగి లేని రోగం లేని వాడిగా చేస్తాను అనగానే, సరే అయితే సూర్యోదయం అవుగాక అంది. తక్కువ సూర్యభగవానుడు మహావేగంగా ప్రయాణం చేశాడు. అప్పటిదాకా స్తంభించిపోయినటువంటి ఆయన రథం కాస్త వేగంగా కదిలింది. లోకంలో అన్ని పనులు యథాతథ ప్రకారంగా జరిగాయి. వెంటనే కౌశికుడు శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అనసూయాదేవి దేవతలు ఇచ్చిన వరంతో అతన్ని పునర్జీవితుడి చేయటమే కాకుండా మహాయౌవనంతో నవయౌవనంతో తేజస్సుతో సుందరుడయ్యేలా చేసింది. అప్పుడు ఆవిడ సంతోషించి, జగన్మాత నీ వల్ల నాకు సంసారం బాగుపడింది, ఇక నుంచి మేము ఇద్దరం హాయిగా తపస్సు చేసుకుంటాం అని భర్తతో పాటు ఆవిడకు నమస్కరించింది. పునర్జీవితుడు అవ్వగానే వీడి పాత బుద్ధులు దుర్బుద్ధులు పోయి మళ్ళీ సద్బుద్ధి కూడా వచ్చింది వాడికి. అందువల్ల ఒక్కొక్కప్పుడు చచ్చి బతికితే లాభం అన్నమాట, అంటే బ్రతకగలిగే శక్తి ఉన్న వాడికి, లేకపోతే మళ్ళీ ప్రమాదం. కానీ అతడు ఈ విధంగా ఉత్తముడు అయ్యాడు, ఆ దంపతులు సుఖపడ్డారు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై, అమ్మా నీకు ఏం వరం కావాలో కోరుకున్నారు. ఆవిడ చిరునవ్వు, రవి మీ ముగ్గురు నేను చేసిన ఈ చిన్న పనికి మెచ్చుకుని ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమంటున్నారు, నాకు ఇంకేం కావాలి, మీ ముగ్గురు లాంటి కొడుకులు నాకు కావాలి, త్రిమూర్తులు వంటి బిడ్డలు నాకు కావాలి అవి. అప్పుడు త్రిమూర్తులు అన్నారు, మా వంటి బిడ్డలు పుట్టడం చాలా కష్టం, మేమే మా వంటి వాళ్ళం, మా వంటి వారు ఉండరు, కాబట్టి నీ కోరిక తీర్చడానికి మా అంశలతో నీకు పుత్రులుగా పుడతాం అని వరం ఇచ్చారు. ఆ తర్వాత అత్రి మహర్షి ద్వారా అనసూయ గర్భవతి అయ్యింది. త్రిమూర్తులు ఇచ్చిన వరంతో వారి ముగ్గురులో ఉన్న అంశలు ఆమెలో ప్రవేశించారట. అతుల రజస్ఫురిత దీదితో మంచి రజోగుణం కిరణములు కాంతితో బ్రహ్మదేవుడు ఆమెలో ప్రవేశించాడు. ఈ బ్రహ్మాంశతో వోషధులకు మూలకారకుడైన చంద్రుడు పుట్టాడు. అంటే బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు. అంచేత బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల బ్రహ్మాంశతో అత్రికి అనసూయకి మొదటి పుత్రుడు సోముడు చంద్రుడు పుట్టుకొచ్చాడు. రెండవది రుద్రాంశతో దుర్వాసుడు పుట్టుకొచ్చాడు. అందుకే దుర్వాసుడికి అప్పుడప్పుడు కోపం, మహాకోపం ఉండడానికి గల కారణం రుద్రుడు. అక్కడ శివాంశతో కదా పడుతూ గుర్తుపెట్టేవాడు. శివుడికి 11 రూపాలు ఉన్నాయి, ఏకాదశి రుద్రుడు, అందులో ఒకటి రుద్రమూర్తి. ఈ రుద్రమూర్తిగా ఉన్నప్పుడు లోక సంహారం చేస్తాడు ఆయన, పాపాత్మల్ని సంహరించడానికి రుద్రరూపం ధరిస్తాడు. ఆ అంశతోటి దుర్వాసుడు పుట్టాడు. ఇక ఇప్పుడు మూడవది విష్ణుమూర్తి అంశతో. ఆయన కేవలం అంశమే కాకుండా ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ రుద్రుడు యొక్క అంశాలను కూడా తనతో పాటు కైకొని వాటి పాలు కూడా పుచ్చుకొని త్రిమూర్తి ఆత్మకుడై ఈ అత్రికి అనసూయకి మూడవ పుత్రుడు పుట్టాడు. అదిగో ఆయనే దత్తాత్రేయుడు. అత్రి కొడుకు గనక అత్రేయ అపత్యం పుమాన్ ఆత్రేయ, అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు. అంటే పాటలు రాసిన ఆత్రేయ కాదు, ఆత్రేయ. తనంత తాను దత్తుడు ఇచ్చాడు గనక దత్త ఆత్రేయ, తనంతట తాను సమర్పించుకుని వచ్చాడు గనక దత్తాత్రేయ అన్నారు. ఆ మహానుభావుడు మార్గశిర మాసంలో పుట్టుకొచ్చాడు. పుట్టగాని ఉన్నతకాయుడి అంటే ఒకేసారి పెద్దవాడైపోయాడు. పుట్టుకతోటి యజ్ఞోపేతం వచ్చింది. ఎవరు యజ్ఞోపేతం ఎక్కర్ లేకుండా, ఉపనయనం అక్కర్ లేకుండా, కృష్ణ చర్మంతో, కృష్ణమృగ చర్మంతో, నల్ల జింక చర్మంతో, దండ కమండలాలతో, గోచీగుడ్డతో అవధూత స్వరూపుడు పుట్టుకొచ్చాడు. అమ్మా పుట్టి పుట్టగానే నేను యోగిని, కాబట్టి నాకు ఏ బంధాలు ఉండవు, మీరు కోరారు కనుక మీ కడుపును పుట్టాను, నేను ఈ క్షణం నుంచి యోగాభ్యాసంతో తపస్సుతో ఉంటాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను తలుచుకుంటే వచ్చి మీకు సేవ చేస్తాను అన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే ఆయన తపస్సుకు బయలుదేరాడు. ఈ అత్రి మహర్షి ఆశ్రమం చుట్టూత చాలామంది ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. అందులో దాదాపు 10,000 మంది పిల్లలు కూడా ఉన్నారట, ఆ ఋషుల పిల్లలు. పూర్వం ఋషులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కేవలం సన్యాసులు కాదు, బ్రహ్మచారులు కాదు, గృహస్థాశ్రమంతో ఉన్న ఋషులకి మాత్రమే విలువ. గృహస్థాశ్రమంలో లేని ఋషులు ఇతరులకు బోధించడానికి కానీ కొన్ని పనులు చేయడానికి కానీ పనికిరాదు. ఇప్పుడు కలియుగంలో అంటే రకరకాల మార్గాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువగా భాగం అంతా కూడా మీరు చూడండి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అందరూ ఎవరు చూసినా ఒక్క దుర్వాసుడు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ప్రధానమైన ఋషులందరికీ పక్కన భార్యలు ఉండవలసింది. వాళ్ళు లేకపోతే యజ్ఞాలు పనికిరో, కొన్ని కర్మలు పనికిరో. అందువల్ల అవన్నీ మనకి రాబోయే కథలు వస్తాయి. నేను చెప్పాక మార్కండేయ పురాణం అపూర్వమైన చరిత్రల నిలయం, అందుకే ఇందులో ఉన్న ప్రతి కథ ఒక వేదము అని చెప్పారు. అందువల్ల అడవుల్లో ఉన్న ఋషులందరూ కూడా భార్యలతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందులో 10,000 మంది ఋషికుమారులు పుట్టి పుట్టడంతో పెద్దవాడుగా అయిపోయి సకల వేదాల సారమును గ్రహించి లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవధూత తపస్సు పెడుతున్న విష్ణు స్వరూపుడు, కేవలం విష్ణువే కాకుండా తక్కిన త్రిమూర్తుల్లో ఇద్దరిని కూడా తనలో కలుపుకున్నవాడు ఆయన, త్రిమూర్తి ఆత్మకుడు దత్తాత్రేయుడు, ఈయనతో ఉంటే మనం తరిస్తాం, అన్ని మహిమలు పొందుతాం అనుకుని ఈ కుర్రాడు వెంటబడ్డాడు. ఈయన ఏకాంతంగా ఉండాలనుకున్నాడు, ఈయన నిస్సంగత్వం ఆయన కోరితే వీళ్ళంతా సాంగత్యం కోసం వెంటబడ్డారు. వీళ్ళని వదిలించుకోవడానికి ఆయన ఏం చేశాడు, గురువుల పరీక్ష చాలా తమాషాగా ఉంటుందండి. నిజమైన సద్గురువుల పరీక్షల్లో నెగ్గాలంటే చాలా కష్టం. వాళ్ళతో పాటు వెళ్ళి వెళ్ళి ఆయన ఓ చోట పెద్ద చెరువు రాగానే ఢామ్మని అందులో దూకేశాడు. ఎప్పటికీ అందులోంచి బయటికి రాలేదు. ఎప్పటికీ రాకపోయినా నువ్వు వచ్చేదాకా నువ్వే గురువు అనుకున్నావు, నువ్వు అవధవతవి, నిన్ను విడిచిపెట్టావు అని ఆ ఋషికుమారులు ఒడ్డునే కూర్చుని దత్తాత్రేయాయ నమః అండం మొదలెట్టాడు. దాంతో జాలిపడి బయటకు వచ్చాడు. నాకు తెలిసయ్యా, మమ్మల్ని పరీక్షించడానికి నువ్వు అందులో దూకావు, నువ్వు రాకుండా ఉంటావా, భక్తులకి నువ్వు ఎప్పుడూ సులభుడివే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, నేను నీళ్లలో దూకి బయటికి రాకపోతే 100 ఏళ్ళైనా వీళ్ళు ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళని వదిలించుకోవడానికి ఇంకో పన్నాగం పొందుతానని వెంటనే ఒక కళ్ళు కొండ తెప్పించుకుని అక్కడికి, అందులో ముంతలో ఇలా ఒక గ్లాసు ముంచడం, కళ్ళు ముంచడం, తాగడం. నేను తాగేది కళ్ళు కాల్సమా, ఆయన అలా శుభ్రంగా కళ్ళు తాగాడ. ఎంత తాగుతున్నా కళ్ళు వీళ్ళు కొంతసేపు చూశారు. అందులో కొంతమంది ఏం చేశారు, ఈయనేదో గురువు అనుకున్నాం, తాగుబోతు, ఇటువంటి తాగుబోతు గురువు మనకేమిటని ఈ 10,000 మందిలో 5,000 మంది వదిలిపోయారు. ఒక 5,000 మంది మాత్రం తాగినా సరే, నీళ్లలో దూకినా సరే, కొట్టినా తిట్టినా గురువుగారు గురువుగారి, ఈయన వదలమని కూర్చున్నారు. అంటే అక్కడ కొంత ఫిల్టర్ అయిపోయింది శిష్యులు, ఎప్పుడు కూడా పోయబడిపోతూనే ఉంటారు అలాగా. ఈ 5,000 మంది మాత్రం ఉండి గట్టిగా పట్టుకున్నారట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఓహో మద్యపానం చేసినా వదలకుండా భక్తితో ఉన్నారు, ఇంకొక చమత్కారం చేస్తాను, అప్పుడైనా వీళ్ళు వదులుతారా లేదో చూస్తాను అని ఈసారి మళ్ళీ నీళ్లలో దూకి అందులో నుంచి ఈసారి ఒక పరమసుందరీమణితో బయటకు వచ్చి ఆవిడతోటి ఈ అసభ్య సినిమాల్లో పాటలు పాడుతుంటారే అలాగనమాట, బుద్ధులు పెట్టుకుంటూ తిరుగుతూ అమెరికాలో దిగిన దగ్గర దిగిన దిగేదాకా చుప్పు చుప్పులే మాయిదారు చుప్పు చుప్పులు అలా కొంచెం ప్రవర్తించాక తాగుతూ స్త్రీతో తిరుగుతూ కనబడ్డాడు. అప్పటిదాకా తాగినా ఒప్పుకున్నారు శిష్యులు, వీడు స్త్రీలోలుడు కూడా, ఇటువంటి వాడు మనకు గురువు ఏమిటి, వీడి దగ్గర మనం నేర్చుకునేది ఏమిటి అని టక్కున ఆ యోగీశుని విడిచిపోయి, ఆ యోగీశ్వరుడు విడిచిపోయాడు పాప మూర్ఖులైపోయి. ఆడుట పాడుట పడతుల కూడుట యోగులకు క్రీడ, ఈ ఆడడం పాడడం స్త్రీలతో ఉన్నట్టుగా నటించటం మద్యపానం చేయడం ఇవన్నీ కూడా యోగులు నటిస్తారు, యోగక్రియలు అంటారు. వాళ్ళు మహాత్ములు. సూర్యకిరణములు చండాల వాటికలో ఉన్న మలమూత్రాల మీద పడినా, యజ్ఞ వాటిక మీద పడినా, లేక ఆలయం మీద పడినా వాటికి అంటే ఎలా ఉండదో, అగ్నిహోత్రుడు శవాన్ని దహించినా, ఇంటిలో వంటకు ఉపయోగపడినా, దీపారాధన దగ్గర ఉన్న అగ్నియే అతనికి ఎలా అశుచి ఉండదో, దత్తాత్రేయుడు లాంటి అవధూతలకు అశుచి ఏమిటి, ఆయన యోగామృతం తాగేది పైకి కళ్ళులో కనపడింది, పక్కనున్నది సాక్షాత్తు ఆదిలక్ష్మి అనగాదేవి, కానీ వాళ్ళ దృష్టిలో వేసిలో ఉంది. దాంతో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు. అమ్మాయ ఈ పొల్లంతా పోయింది అనుకున్నాడు. అందరినీ వదిలించుకుని ఏకాంతంగా సఖ్యపర్వత ప్రాంగణంలో మహాతపస్సు కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో దేవతలంతా జంభుడు అని ఒక రాక్షసుడి చేతిలో సావుదెప్పలు తిని తుక్కు కింద ఓడిపోయి పారిపోయారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, జంభుడని రాక్షసుడికి నువ్వు వరాలు ఇచ్చావు, వాడు మా ప్రాణం తీస్తున్నాడు, వాడిని చంపలేకపోతున్నావు, వాడి వల్ల మా రాజ్యం పోయింది, స్వరాజ్యం పోయింది, రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన ప్రస్తుతం వాడిని చంపగలిగే శక్తి ఏ అవతార మూర్తికి లేదు. ఒక్క అవధూత దత్తాత్రేయుడు మాత్రమే జంఘుణ్ణి చంపగలడు. వారు మాట్లాడకుండా సత్యపర్వత ప్రాంగణంలో విహరిస్తున్న శ్మశానంలో తిరుగుతున్న దత్తాత్రేయుడి పాదాలు పట్టుకున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన చాలా పరీక్షలు పెడతాడు. గురువుగారి పరీక్షలో నెగ్గావా నీకు మోక్షం, నీ సకల దుఃఖాలు తొలగుతాయి. అక్కడ కనుక నువ్వు బొట్లో పడ్డావా భ్రష్టుడు అవుతావు. ఆయన ఏం చేసినా గురువుగారు నువ్వే దిక్కని పాదాలు గట్టిగా పట్టుకో అనగానే ఇంద్రుడు దేవతలతో కలిసి వెంటనే భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో సహ్యపర్వత ప్రాంగణంలో ఒక భయంకర శ్మశానం. ఆ శ్మశానంలో ఏ వేపు చూసినా చితులు పెటిల్లు పెటిల్లు మరి కాలిపోతున్నాయి, పుర్రెలు పొగులుతున్నాయి. కాలిపోతున్న చితులలో ఉన్న శవాల పుర్రెలు కపాలాలు పగిలి కపాల మోక్షం అవుతోంది. ఓ పక్క నుంచి దుర్వాసన వస్తుంది, ఎముకలు గొట్టలు, ఆ మధ్యలో పిండాలు పెట్టినటువంటి ముద్దలు, నువ్వులు, నీళ్లు. ఇటువంటి భయంకర శ్మశాన వాతావరణంలో ఒక చోట కూర్చుని ఉన్నట్టు దత్తాత్రేయుడు. ఆయన ఎలా ఉన్నాడు? మూడు కపాలాలు ఇటుకల్లో పెట్టాడు. త్రికోణాకారంలో ఒక పొయ్యి తయారు చేశాడు. పూర్వం ఇటుకలు పొయ్యి తయారు చేసేవాళ్ళం కదా, అది త్రికోణాకారంలో తయారు చేశాడు. ఆ త్రికోణంలో మూడు ఇటుకలు బదులుగా మూడు కపాలాలు. ఎవడ అదృష్టవంతుడు మరి, ఎవడి కపాలం ఆయన చేతికి వెళ్ళిందో వాడు అదృష్టవంతుడు కదా. ఆయనకి పొయ్యిగా ఉపయోగపడిందంటే ఆ కపాలం పొయ్యిగా వచ్చాక కూడా అది నిజంగా అదృష్టం కదా. మరి మూడు కపాలాలు అలా పెట్టి ఆ కపాలం మీద పెద్ద కపాలం, కొంచెం పెద్ద పుర్రవాడు ఎవడో ఉన్నవాడు, వాడు ఓ పెద్ద పుర్రి పెట్టి ఆ పుర్రి మధ్యలో ఖాళీ ఉంది దొల్లయి, ఆ ఖాళీలో బియ్యం పోసి అందులో నీళ్లు పోసాడు. అంటే ఎసర్ అన్నమాట, అన్నం వండుతున్నాడు బాస్మతి రైస్ పైన. అందులో ఈ బియ్యం వండుతూ అడుగు నిప్పు కావాలిగా మరి, అందుకని శవం కాలుతున్నటువంటి చోటకు వెళ్ళి అక్కడ కొన్ని ఆ కాలుతున్న కట్టెలు పట్టుకొచ్చి కింద పెట్టాడు. ఈ కట్టెల్లో పుర్రెలో అన్నం వండుతున్నాడు ఆయన. ఆ సమయంలో దగ్గరకు వచ్చి ఇంద్రుడు, గురుదేవా నీకు నమస్కారం, దత్తాత్రేయ బలవేదే నమః అన్నాడు. ఆయన యగాదిగా చూసి అడుగున కట్టి తీసి కాలుతున్న కట్టి దాంతో ఎత్తుకు ఫింగర్ కొట్టాడు. అసలే కట్టి దెబ్బకి బుర్ర పొగులుతుంది, దానితోటి కాలుతున్న కట్టి ఈయనకి చుట్టూ కూడా ఊడిపోయించాడు, కాలిపోయి మహాబాధపడిపోయాడు. అయినా సరే నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదాలు విడిచిపెట్ట, నువ్వే దగ్గర మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంద్రుడిని చాలా పరీక్షించాడు ఆయన. సంవత్సర కాలం పాటు ఇంద్రుడు కూడా వెళ్ళేవాట. ఆయన కూర్చుంటే కూర్చున్నాడు, నిలబడితే నిలబడాడు, ఏదడితే ఇచ్చాడు. ఇంద్రుడిని పరీక్షించడానికి చేపలు మాంసం మద్యం పట్టుకురా అన్నాడు ఆయన. ఆయనకి మద్య మాంసాలు మూడు ఇచ్చాడు. ఇన్నిచ్చినా ఇంకా దత్తాత్రేయుడు కనికరించలేదు. చివరికి ఒక రోజు ఏం చేశాడు, కొర కాలుతున్న కట్టిని ముక్కు మీద గట్టిగా పెట్టేశాడు. ఆ దెబ్బ మొత్తం ముక్కంతా తుక్కైపోయింది, ముక్కు కదా తుక్కే నల్లగా, ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది పాప వాడికి. అయినా సరే నువ్వు ఏం చేశాను నిన్నే పట్టుకుంటున్నాను అనగానే జారిపడి ఉఫ్ అన్నాడు. అనగానే మళ్ళీ ఇంద్రుడి ముక్కు యథాతథంగా తయారైంది. ఏం నాయన ఎందుకు ఇంత నన్ను పట్టుకుని పీడిస్తున్నావు అన్నాడు. పీడించటువంటి స్వామికి సేవ అన్నాడు ఆయన. అదే నేను సేవతో పీడిస్తున్నావు, భక్తి కూడా ఎక్కువైతే ప్రమాదం. ఏ కాలంలో వాడు ఒక ఆయన ఉండేవాడు, లెట్రిన్లోకి కూడా గొడవ వచ్చేసేవాడు, బయటికి వెళ్ళడవాడు ఇదే రెండు లెట్రిన్ అంటాడు, అందులో కదలు ఆయన అంటే భక్తి ఎక్కువైపోయింది. కాబట్టి ఒక కప్పుడు అలాగా అంటే నిజంగా భక్తి పరాకాష్ఠ కడితే కూడా పరమాత్ముడు తట్టుకోగలడు కానీ మానవుడు తట్టుకోలేడు. అందుకని నేను ఏమన్నాడు, నీ సేవ ఎక్కువైపోయింది ఇందుకు ఏం కావాలన్నాయినా అన్నాడు. జంభుడనే రాక్షసుడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడయ్యా రక్షించు బాబోయ్ అంటే ఆయన పక్పకరవి వళ్ళిని ఏమయ్యా నీకు ఏమనిపించా, వాడేమో భయంకర రాక్షసుడు, నేనేం చేస్తాను ఇక్కడ తాగుబోతుని తిరుగుబోతుని, ఇక్కడ నేను మద్యపాన రతుణ్ణి, అటువంటి నన్ను వెర్రివాడిలాగా కాళ్ళు చేతులు పట్టుకుంటున్నావా, మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్నా మద్యాసత్తుడ అంగనామృతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడం మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధము శుద్ధమానసుడము విద్యాక్షాళన శుద్ధమానసుడము ఆ విష్ణుండవాద్యుండవు ఈ ఉద్యత్పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడా. ఓ యోగీశ్వర, మాకు తెలుసు మమ్మల్ని వాసగించడానికి ఇక్కడ ఇలా నీచమైన ఆచారంతో కనబడుతున్నావు అన్నారు వాళ్ళు. అబ్బెబ్బే, నేను మద్యాసక్తుణ్ణి, తెగ తాగుతున్నాను, చూశారు కదా, వేద కర్మలకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను, శ్మశానంలో ఉండడం వేదానికి నిషిద్ధం, అగ్రం ఉంటున్నాను, మద్యం తాగుతున్నాను, స్త్రీతో తిరుగుతున్నాను, మత్స్యం తింటున్నాను, మాంసం తింటున్నాను, అటువంటిది నాకు మద్యం దైత్య వినాశశక్తి కలది, భయంకరమై మదంతో ఉన్న రాక్షసుల్ని చంపే శక్తి ఉందా, మీకేదో మతిపోయినట్టుందంటే దేవతలు మళ్ళీ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఇంకా మమ్మల్ని మోసగించకు, నీ పరీక్షను మేము తట్టుకోలేం, నీవు ఆత్మవిద్యతో శుద్ధమైన మనస్సు కలిగిన వాడివి, ఆత్మవిద్యాస్వరూపుడివి, శ్రీ విద్యాస్వరూపుడివి, నీకే పాపము అంటదు. సూర్యభగవానుడికి, అగ్నికి, జలానికి అంటేమిటి, నీకంటేమిటి స్వామి, నువ్వు సర్వవ్యాపకుడివి, అనంతుడివి, ఆది విష్ణువి. నీ పక్కనున్న ఈ స్త్రీ వేశ్య కాదు, ఇందిర, సాక్షాత్తు ఆదిలక్ష్మి. యోగీశ్వర, నువ్వు గురువుని నమ్మావు, పదే పదే నువ్వు ఇలా పరీక్షిస్తే ఈ పరీక్షలో మేము ఓడిపోతాం అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే వెంటనే ఆయన మహావిష్ణు స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఇప్పటికి నువ్వు నన్ను గుర్తించారు, ఎంతో పూర్వం చాలామంది పారిపోయారు, ఇప్పుడు మీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆయన. ఆ కోరిక తీర్చిన తక్కిన కథా విశేషాలతో, మరిన్ని విశేషాలతో, అలత్కోపాఖ్యానంతో రేపు మూడో రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. వరుసగా ఇవయ్యాక మరుగుల యొక్క చరిత్ర, అపూర్వమైన కథలు మనం 7 రోజుల్లో వీలున్నంత వరకు చెప్పుకుందాం. మళ్ళీ రేపు కూడా యథాప్రకారంగా 7 గంటలకు కలిసేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.